गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। సాధనాత్మకమైనటువంటి భగవద్గీత జీవిత విధానంలో జగద్గురు యొక్క పాత్ర మనం మర్చిపోకూడదు. గురువు యొక్క పాత్ర అసలు మర్చిపోకూడదు. గురువు లేనిదే ఏ విద్య అయినా సిద్ధించదు అని. కానీ మన భారతదేశంలో గురువు అనేటటువంటి పదాన్ని పూర్తిగా మనం గందరగోళం పడిపోయి ఒక భౌతిక శరీరధారి అయినటువంటి వ్యక్తి ఏమి చెప్తే అది కరెక్ట్, ఇంకా అతన్ని తప్ప అతను నోటితో ఉచ్చరించినటువంటి మాటని తప్ప మిగతా గురువుల దగ్గరికి వెళ్ళకూడదు, మిగతావేమి పట్టించుకోకూడదు, వినకూడదు. దురదృష్టం అది. అవగాహన లోపం జ్ఞానయోగంలో మామూలు ఒక జీవితంలో కొంత మనకి పనికొచ్చే చదువు చదువుకోవటానికి ఎంతమంది గురువులు కావాల్సి వచ్చిందో ఆలోచించుకుంది. ఎలిమెంటరీ స్కూల్లో చెప్పిన గురువులు, హై స్కూల్లో చెప్పినటువంటి గురువులు, కాలేజీలో చెప్పినటువంటి గురువులు, ఇదంతా కాకుండా జీవితంలో స్నేహితుల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ల రూపంలో రకరకాలైనటువంటి సలహాలు మనం అడుగుతూ ఉంటాం. ఏదైనా ఒక పని మొదలెట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా మనంతటా మనం నిర్ణయించుకోం. స్నేహితులది వాళ్ళది సలహాలు అడుగుతాం. సలహా అంటే గురువే కదా. ఒక గురువు ఉండడు, అనేక మంది శరీరధారులు గురువుగా వర్తింపజేస్తారు. కానీ భౌతిక శరీరధారి యొక్క గురుత్వాన్ని గురించి ఆధ్యాత్మిక జగత్తు మాట్లాడటం లేదు. అది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మన ఏవ మనుష్యాణం కాదు. మనం 3 గంటల సేపు గాయత్రి మంత్ర జపం చేసేయాలి, కూర్చోండి చూస్తాను. మీ మనస్సు లొంగకపోతే నేను కూర్చోలేనండి 3 గంటల సేపు. మరి సినిమా హాల్లో ఎలా కూర్చుంటున్నారండి 3 గంటల సేపు? స్థిరంగా మాకు స్థిరం కుదరటం లేదండి, మాకు వీలు కుదరటం లేదండి, మా శరీరం వింటం లేదండి. టీవీ ముందు ఎలా కూర్చుంటున్నారు గంటలు గంటలు? క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నా సంగతి నాకు తెలుసు. ఆ రోజు టిఫిన్ ఉండదు, ఫుడ్ కరెక్ట్గా తిను, తింటే ఏమో ఒక బాల్ మిస్ అయిపోతే ఏమైపోతాను. మరి ఆ స్థిరత్వం ఎక్కడి నుంచి వచ్చేసి నాకే? చేత గురువు మీ మనస్సే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థం కానంత వరకు భగవద్గీత యొక్క జ్ఞానయోగం అర్థం కాదు మనకి. మీరు ప్రకృతిని ఎలా అర్థం చేసుకుంటున్నారో అది చాలా ముఖ్యం. ప్రకృతిలో, సమాజంలో మానవుల్లో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు అని, ఒకడు ఆశాజీవి ఒకడు నిరాశాజీవి. దానికి ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటారు సైకాలజిస్ట్, ఎలా గుర్తించాలి ఆశాజీవి ఎవడు నిరాశాజీవి ఎవడు. ఎలా గుర్తించాలి అంటే సగం నిండిన గ్లాసు వాడు ముందు పెట్టి, ఇందులో ఎలా ఉంది అంటే సగం ఖాళీగా ఉంది అన్నవాడు నిరాశాజీవి, సగం నిండి ఉన్నది అన్నది ఆశాజీవి. జరిగింది ఒకటే, సంఘటన అదే. ఖాళీతనం వాడికి కనిపిస్తోంది, నిండినతనం వీడికి కనిపిస్తోంది. ఆ మానసిక స్థితి కనుక మనం తెచ్చుకుంటే అది నిజమైనటువంటి గురువులు. ఆ గురువులు మనకి ఎక్కడి నుంచి దొరుకుతారు, ఏ విధంగా దొరుకుతారు? వ్యక్తులలో వెతుక్కోకండి, మీ మనస్సుని మౌళ్ళు చేసుకోండి. మన శరీరంలో శిరస్సులో ఉన్నటువంటి ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలను గురువులు అని పిలుస్తారు. వీటి యొక్క దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడు రకాలైనటువంటి మనుషులు సాధారణంగా ఉంటారు, మూడు రకాలైనటువంటి గుణాలు చెప్తూ ఉంటాం, సత్వరజస్తమ గుణాలు. అలా కాకుండా ఆధ్యాత్మిక జగత్తులో, సాధనా జగత్తులో మూడు రకాలైనటువంటి సాధకులు ఉంటారు. ఒకళ్ళు మామూలుగా మానవులుగా జీవిస్తూ ఏది ఎలా జరుగుతుందో అలా, విశేషమైనటువంటి ప్రయత్నం ఏమి చేయరు వాళ్ళు. అలాంటి వాళ్ళని ముక్కు ద్వారా జీవిస్తున్నటువంటి సాధకులు, ముక్కు ద్వారా జీవిస్తున్నటువంటి సాధకులు. గురువు ముక్కు, అక్కడ ముక్కు అంటే వాసనలు, వాసనలు అంటే మన శరీరంలో ఉన్నటువంటి వాసనలు, ఇదివరకటి జీవితం యొక్క వాసనలు వల్లే ఈ మానవ శరీరం మనకు వస్తుంది. వాసనలు మారిపోతే మానవ జీవితం మారిపోతూ ఉంటుంది. ఇవంతా కూడా పృథ్వీతత్వం వల్ల వస్తూ ఉంటాయి. ఇది కాకుండా సాధకులు ఉంటారు కొంతమంది, మామూలు వ్యక్తులు కాకుండా వాసనామయమైనటువంటి జీవితాలు. వాసనామయమైనటువంటి జీవితాలు అంటే ఏంటి? ఆకలేసింది, తినాలనిపిస్తుంది, తింటాడు. వాడంతట వాడు ఏమి నిర్ణయించుకోడు, వాడి శరీరం వాడిని ఎటు తీపితే అటు వెళ్తుంది. మనందరం ఆ స్థితిలో ఉన్నవాళ్ళమే. మన కోరికలు, మన వాసనలు మన ఎటువైపు తిప్పితే అటు వెళ్తున్నాం. మనం మంచి చేస్తున్నాం, మంచికి మంచి చెయ్యాలనుంది, అలాంటి అపోహ మనకొద్దు. ఎందుకంటే కాస్త చిన్న అవాంతరం, నేను మన స్నేహితులతో చాలా మంది చెప్తాను, రెండు వర్షపు చినుకులు పడితే సాధన అవుట్, రెండు నీళ్ల చుక్కలు పడితే రావటానికి ఇబ్బంది. ఎందుకంటే మాస్టర్ వర్షం కురిసింది కదా అంటే, రెండు నీళ్ల చుక్కలు చాలు మీ సాధనని భంగం చేయటానికి. పెద్ద పెద్ద అప్సరస్సులు వాళ్ళు ఏం రావక్కర్లే, ఒక రెండు నీటి చుక్కలు పడితే చాలు, కాస్త గాలి గట్టిగా వీస్తే చాలు, కాస్త తుమ్ములు వస్తే చాలు, సాధనలు అవుతే. వాసనామయ జీవితం అనేది ఎందుకు? మనం ఇంట్రెస్ట్ వల్ల చేస్తున్నాం తప్ప ఈ సాధన మంచిది అనేం కాదు. అదొక రకమైనటువంటి హ్యాబిట్, రాగము. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. మనం చేసే పూజలు కానీ, మనం చేసేటటువంటి మిగతా పనులు కానీ ఆనందం కోసము ఇష్టపడి చేస్తాం, బాధ్యతగా చేయం, లక్ష్య శుద్ధి కొరకు చెయ్యము. లక్ష్య శుద్ధి కొరకు ఎప్పుడైతే మనం చేయటం మొదలు పెడతాం, కళ్ళను ఉపయోగించుకోవటం మొదలు పెడతాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం. సాధకుడు గమనిస్తూ ఉంటాడు, నేను ఎటు వెళ్తున్నాను, ఈ పని నేను చేయటం వల్ల నేను ఎటువైపు వెళ్తున్నాను, దృష్టి. అందుకనే మన ఆధ్యాత్మికతనంతని కూడా దర్శనము అంటాం. దర్శించటం మొదలు పెడతాడు సాధకుడు, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని ఎక్కడే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చాలా బాగానే ఉంది అంతా, పరీక్షలు లేవు, ఏమీ లేవు, క్లాస్ ఎగ్గొట్టేసి సినిమాకి వెళ్ళిపోతాడు, బాగానే ఉంది. పరీక్ష రోజుల్లో తెలుస్తున్నప్పుడు ఆ రోజు క్లాసుకి వెళ్ళకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది, అది వాడు దర్శనం చేసుకుని చేసేటటువంటి బాధ్యతలకి ప్రాముఖ్యత ఇచ్చి మిగతా వాటికి ప్రాముఖ్యత ఇవ్వడు. కళ్ళు ఇవి రెండు కాకుండా మూడో రకమైనటువంటి స్థితి ఉంది, దివ్యత్వము వైపు తీసుకువెళ్లేటువంటి స్థితి. చెవులు, అందుకే కోతను కూడా తన భాగవతంలో కనుకుంటా ఒక చోట రాస్తాడు, ఇందుగలడు అందులేడు సందేహమూలదు. అన్ని చోట్ల ఉన్నాడు, దానవాగ్రని వింటే, చూస్తే కాదు వింటే, భగవంతుణ్ణి వినాలి. శృతి ఇప్పుడు మనం వింటున్నాం అంటే భగవంతుడి గురించి మనం వింటానికి ప్రయత్నం చేస్తున్నాం, చెవుల ద్వారా వెళ్తుంది అది. కానీ చెవుల ద్వారా వెళ్లినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగలిగితే, దర్శించగలిగితే, అంటే మన జీవితంలో చెవుల ద్వారా వచ్చినటువంటి విన్నటువంటి ఆధ్యాత్మికతను కనుక మనం మన జీవితాల్లో పెట్టగలిగితే
భగవద్గీత యొక్క నిన్న మనం చదువుకుంటూ ఆపేసినటువంటి శ్లోకంలోకి ప్రవేశిస్తాం. ఎందుకంటే మూడు మార్గాలు, నాసికా మార్గము, వాసనలు. దుర్వాసన ఇస్తుంది, ఇంకా అక్కడ కూర్చొని ఎలాగో పారిపోతాం అంతే, లేకపోతే ముక్కు మూసేసుకుంటాం. అంటే ఏంటి, అక్కడ మీరేం చేయటంలే, ప్రకృతి మిమ్మల్ని ఎటు తోస్తుందో అటు వెళ్తున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు, మేము చేస్తున్నాము, అది మనం చేసేటువంటి తప్పు. మీరేం చేయటం లేదు, ప్రకృతి మిమ్మల్ని తీసుకెళ్తండి. అక్కడి నుంచి రెండో స్థితికి వెళ్లారు, ప్రకృతి మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఉంచింది, ఎందుకు ఉంచింది ప్రకృతి, మీరు పరిస్థితులను నిర్మించుకొనకండి దయచేసి. మనం చేసేటటువంటి చాలా పెద్ద తప్పు అది. ఈ పరిస్థితి మారాలి అనుకుంటాం మనం. పరిస్థితులు మారిస్తే ఎంతసేపు మారుతుంది, మీ శక్తి ఉన్నంత వరకు మార్చి ఉంచుతారు. మన శక్తి ఎంత పనిచేస్తుంది ప్రకృతి ముందు? రెండవది దర్శనం, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎక్కడికి మనం తీసుకెళ్తోంది. ప్రకృతి ఏ పరిస్థితుల్ని వేస్ట్ కానివ్వదు. నేచర్ ఎబోర్స్ వాక్యూమ్. అసలు అది అయిష్ట, అసలు ఎబోర్స్ అనే పదం చాలా తీవ్రమైనటువంటి పదం. అసలు అయిష్టత కాదు, అసలు ఇంకా అది విసుగు. దానికి వాక్యూమ్ ఉండకూడదు, శూన్యత ఉండకూడదు. కానీ మన జీవితాలలో ఎంత శూన్యత ఉందో చూసుకోండి. ఎంత లక్ష్యరహితమైనటువంటి బతుకులు మనం చిన్నప్పటి నుంచి ఎన్ని వేల జన్మల నుంచి మనం ఇప్పటి వరకు బతుకుతున్నాము. ప్రకృతి పరిణామ క్రమంలో ఈ శరీరాలను ఇచ్చింది, మనం తయారు చేసుకోలేదు. మనకు అసలు అవగాహన కూడా లేదు ఈ శరీరం ఇలా ఏర్పడుతుందని. తల్లి గర్భంలో జరుగుతున్నటువంటి ఆ శరీర నిర్మాణ ప్రక్రియ ఎంతమందికి తెలుసు? పూర్వకాలంలో అయితే ఆ 9 నెలలు చాలా బాగా వాడుకునేవాళ్ళు. తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు యొక్క పెరుగుదలని కనుక మనం కరెక్ట్ గా అవగాహన చేసుకోగలిగితే, ఆఖరికి మహాయుద్ధములో జరగబోయేటటువంటి, మహాభారత యుద్ధంలో జరగబోయేటటువంటి యుద్ధములో ఆ చక్రవ్యూహాన్ని ఎలా భేదించాలో చెప్పగలిగాడు. అప్పుడు నేర్చుకున్నదే, మళ్ళా ఎప్పుడు నేర్చుకోలేదు అతను అభిమన్యుడు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం, ఎంత గుడ్డిగా బతుకుతున్నాం. ఒక విశాలమైనటువంటి దేహానికి, ఒక అద్భుతమైనటువంటి జీవానికి, ఒక ఆత్మకి జన్మనిస్తున్నటువంటి వాతావరణాన్ని ఎలా ఉంచాలి, ఎంత శ్రద్ధగా ఉంచాలి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అందుకని చెప్తున్నా, నాసిక ద్వారా బతకటమే తప్ప, వాసనల ద్వారా బతకటమే తప్ప, అలవాట్ల ద్వారా బతకటమే తప్ప, సుఖ దుఃఖాలు, సుఖంగా ఏది ఉంటే అది చేస్తాను, మంచిదా చెడదా అనేది ఆలోచించాం. ఇది నాసిక ద్వారా బతకటం. ఇది అర్థం చేసుకోండి, ఈ బతుకు మామూలు బతుకు. లక్ష్యం ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, చాలా పెద్ద లక్ష్యం అనుకుంటారు. ఎందుకు పనికిరాని లక్ష్యాలు అవి? ఒక్క ఇంజనీర్ ఒక డాక్టర్ని మనం గుర్తుంచుకోం, కానీ ఒక జిల్లేలు మనం గుర్తుంచుకుంటాం. చెప్తాం ఆవిడ గురించి, అమెరికాలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఆవిడ గురించి విచారమైనటువంటి ఏముంది అందులో ఆవిడలో. మరి మన గురించి ఆవిడ ఎందుకు చెప్పుకోవటం లేదని? ఏం చదువుతుంది ఆవిడ? ఏం చదువుతలే. యవధూతలు, చివటం అమ్మ, చివటం అనేది గ్రామీణ ఎదురు దగ్గర అనుకుంటా ఇక్కడ ఉంది. ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ కూర్చుని. మరి మిగతా ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది మినిస్టర్లు, వీళ్ళందరూ, వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? లక్ష్యరహితమైనటువంటి బతుకులు మనం బతుకుతున్నాం. ఈ శరీరము దేని కొరకు అవుతూ ఇవ్వబడిందో దాని గురించి తప్ప మిగతా అన్ని చేస్తున్నాం మనం. చాలా బాధ్యతగా చేస్తున్నాం అనుకుంటున్నాం. బాధ్యత సామాజికమైనటువంటి బాధ్యత మాత్రమే మనం నిర్వహిస్తున్నాం. మానవ శరీరధారుల యొక్క బాధ్యత మనం నిర్వర్తించటంలే. కూతురికి పెళ్లి చేయాలి, కొడుకు చదువు చెప్పించాలి, ఉద్యోగం రావాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, ఇది సామాజికమైనటువంటి బాధ్యత. ప్రకృతి ఇదేం చెప్పలే మీకు, ప్రకృతిలో ఇవేం లేవు. సమాజం ఏర్పరచుకున్నటువంటి భారతదేశం ఇంత, ఎవడు ఏర్పరచుకున్నాడు? మనిషి ఏర్పరచుకున్నాడు. ఇది పాకిస్తాన్, మనిషి ఏర్పరచుకున్నాడు. ఇది బంగ్లాదేశ్ అన్నాడు, అదే భూభాగం. మనం ఏర్పరచుకున్న దాన్ని చాలా పెద్ద బాధ్యతలు మనం నిర్వహించేస్తున్నాం అని కూడా మన మూలకత్వం. ఇది కాకుండా ఎప్పుడైతే దీన్ని కళ్ళ ద్వారా అంటే దర్శనం, చూపు, అవగాహన, దృష్టికోణము ఎప్పుడైతే మనకు అర్థమవటం మొదలెడుతుందో, భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఎంత పెద్ద అవధులైనా, ఎంత అద్భుతమైనటువంటి స్థాయిలైనా మనం పట్టించుకోం అనవసరం. అది ఎంతవరకు మనకు అవసరం? ఆకలి లేకుండా చలి వేస్తూ ఉంటే, చలి వేయకుండా మామూలు సుఖ దుఃఖాలు ఉన్నంత వరకు ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఆశించడు. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? వింటే చదువుల్లోకి వెళ్ళాలి, ఆకాశతత్వంలోకి వెళ్ళాలి. ఆ ఆకాశతత్వంలో శృతి, స్మృతి, పురాణాలు పుస్తకాలు లేని పురాణాలు నేను చదవలేదు మాస్టర్, సంస్కృతం రాదు మాస్టర్, చాలా రకరకాలైనటువంటి గందరగోళాలు పడిపోతూ ఉంటారు మనుషులు. అసలు అవేం లేవు, పుస్తకాల్లో ఏం లేవు, ప్రకృతిలో ఉన్నది పుస్తకాల్లో రాశారు. కరెంట్ ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. కరెంటు మీద పుస్తకం మీరు చదివినా చదవకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా, దాని గురించి అవగాహన ఉన్నా లేకపోయినా, ఇదిగో ఫలానా చోట ఏదో స్విచ్ ఉంటుందిట అని వింటే, దాన్ని ఉపయోగించుకుంటే కరెంటు పనిచేస్తుంది. నీకు తెలియాల్సిన పని ఏం లేదు. జన్మ కర్మచ నేర్దుర్యం యోగం వే వేత్తి తత్వత. ఈ ప్రిన్సిపుల్ అర్థం అవ్వాలి మనకి. ఏంటా ప్రిన్సిపుల్? మీరు పుస్తకాలు ఏమీ చదవక్కర్లేదు, ప్రకృతిని చదవండి, ప్రకృతిని చదవండి. ఇన్క్యూరబుల్ డిసీజెస్, అనేక మంది యోగులు నయం చేసినటువంటి దాఖలాలు మనకందరికీ ఉన్నాయి. అందరి రోగాలు అందరూ నయం చేయగలుగుతున్నారా? దాని గురించి మనం మాట్లాడుకోవక్కర్లే. మనకు అవగాహన ఉన్నది ఏంటి అంటే యోగ శక్తి, అంటే చెవుల ద్వారా శృతి స్మృతి పురాణాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా పరిస్థితుల మీద ఆధిపత్యం వహిస్తాడు. అందులో మనకు తెలుస్తూనే ఉంది, అనేక మంది యోగుల జీవిత చరిత్రలో, అనేక మంది సాధకుల యొక్క జీవిత చరిత్రలో, అయినప్పటికీ కూడా భౌతికమైనటువంటి కోరికల వలలో చిక్కుకుని అదే కావాలి అనుకునేటటువంటి జాగ్యాన్ని వదిలించుకుంటే తప్ప ఈ జ్ఞానయోగం యొక్క అవగాహన రాదు. అందుకు నొక్కు తెలియదు. భగవద్గీత యొక్క జ్ఞానయోగం ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అధ్యాయం మనకు పూర్తిగా అవగాహనకు వచ్చేస్తే ఇంకా అవగాహన వచ్చినట్టుంది. ఎక్కడ మనకు తప్పుడు అడగలు పడవు. వచ్చి ఎక్కడ మళ్ళా గందరగోళం పడతాం, మళ్ళా సమాజం ఏదో అంటుంది, దాభరా పడిపోతాం మనం. ప్రహ్లాదుడు ఉన్నాడు, తండ్రి మాట దాటకూడదు అని ఒక్క మాట శాస్త్రంలో చెప్పింది పట్టేసుకుని ఉంటే ఎంత సుఖంగా ఉండేవాడు. కానీ ఈనాడు అతని గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదు. అనేక మందిలో ఒకడై ఉండేవాడు. వినలే, నువ్వు విను నాయన అన్నాడు. నేను ఆకాశతత్వంలో ప్రకృతిలో ఉన్నటువంటి నేను విన్నాను, అదే కరెక్ట్. ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఆ కరెక్ట్ అయినటువంటి అవగాహనని పట్టుకోవటానికి కావలసినటువంటిది మన శరీరంలో ఉన్నది జన్మ కర్మచ నేర్దివ్యం. శ్రీకృష్ణుడు యొక్క శరీరమే దివ్యమైనటువంటి శరీరం కాదు, నీ శరీరాలు మన శరీరాలు ప్రతి ప్రాణి యొక్క శరీరము కూడా దివ్యత్వాన్ని ఆపాదించుకున్నదే. గోబి జ్ఞానేశ్వరు వెలివేశ్వరు వేదాలు చదవటానికి దానికి నీకు అర్హత లేదు. ఇంకేతంటే సన్యాసి పుట్టాడు కనుక సన్యాసం తీసుకున్న వాడికి మళ్ళీ పిల్లలు పుట్టకూడదని అదేదో తన ప్రకృతి ఉంటున్నాయండి. వీడు సన్యాసి కనుక పిల్లలు పుట్టకూడదని ప్రకృతి ప్రకృతే వెలివేశ్వరు వేసుని వేదాధ్యయనం చేయడానికి వీల్లేదన్నాను. అక్కడి నుంచి గేది వెళ్తుంది, తెలుసు కదా మనకి, గేదె ద్వారా వేదాలు కల్పించాడు. నా ఉద్దేశం అక్కడి నుంచి గాడిద వెళ్తూ ఉంటే బై ఛాన్స్ అక్కడ గేదె వెళ్ళింది, దాని చేత పలికించాడు. గాడిద వెళ్తూ ఉంటే గాడి చేత వేదాలు పలికించాడు. ప్రతి ప్రాణికి ఆ హక్కు ఉంది. కానీ మీరు దాన్ని పలకటానికి ఇష్టపడుతున్నారా? మీకు అసలు కోరిక ఉందా అని. ఆ కోరిక ఆ తీవ్రతను బట్టి ఫలితాలు ఉంటాయి మీకు. జన్మ కర్మచ మే దివ్యం, నా జీవితం కూడా దివ్యమైనదే. ఈచ్ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్. ప్రతి ప్రాణి కూడా బీజాత్మకంగా భగవత్ స్వరూపుడే, అందులో డౌట్ లేదు. ప్రతి ప్రాణి మనిషే కాదు, అనేక మంది జంతు స్వరూపాలలో కూడా దేవత్వాన్ని చూస్తాం మనం. హైగ్రీవుడు, హనుమంతుడు, ఇంకట ఆ దివ్యత్వాన్ని ప్రతి మానవ శరీరధారి అర్హుడే. జన్మ కర్మచ మే దివ్యం, ఇది మనం అర్థం చేసుకుంటే కృష్ణుడి యొక్క జన్మ దివ్యం అది తెలియనివాడికి అందరూ ఒప్పుకున్నాడు. దాని గురించి చెప్పుకుంటే కృష్ణుడు అక్కడికి గొప్ప, మనకేంటే గొప్ప, మనకి ఎక్కడ గొప్ప అంటే మనకు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఆ జగద్గురు డైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే నేను చేసిందే నువ్వు చేయగలవు, మరి అది చేయగలగటానికి నువ్వు చేయాల్సినటువంటి పని నీ దృష్టికోణం మార్చుకో. ముక్కు కన్నుల ద్వారా జీవించటం, ముక్కు కన్నుల ద్వారా జీవించటం మానేసి చెవుల ద్వారా జీవించటం మొదలెట్టాం. ఎందుకు చెవుల ద్వారా జీవించటం ఇంపార్టెంట్? ఏంటి అక్కడ సింబాలిజం? కారు చీకటిలో మీకు ఏమీ కనిపించకపోయినా, డైరెక్షన్ ఎటుందో మీకు తెలియకపోయినా, శబ్దాన్ని విని వెళ్ళచ్చు మీరు. శబ్దము కారు చీకట్లో కూడా మీకు గైడెన్స్ ఇస్తుంది. అరుగు ఇటు 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 అంటే మిన్నమిన్నగా మిన్నమిన్నగా ఆ చీకట్లను తడుగుకుంటూనే వెళ్ళిపోతాడు. కనిపించాల్సిన పనులే అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి మనకి ఆకాశంలో ఉన్నటువంటి శూన్యత మాత్రమే గోచరిస్తుంది. ఈ ఆకాశంలో ఉన్నటువంటి దివ్యత్వం మనకు అర్థం కావటం లేదు. ఆకాశం, ఈ ఆకాశం ఎక్కడ ఉన్నటువంటి ఆకాశం కోసం అలాగండి, మనం ఎక్కడ కూర్చున్నామో ఈ ఆకాశంలోనే దివ్యత్వము ఉంది, సాధకత్వము ఉంది, మామూలు వాసనామయ జీవితము ఉంది ఈ ఆకాశంలోనే, ఈ చోటులోనే. మీరు ఏ స్టేషన్ కి ట్యూన్ అవుతారు, ఈ టీవీ ఉంది, జెమినీ టీవీ ఉంది, స్టార్ టీవీలు ఉంది, అన్ని ఈ ఆకాశంలోనే ఉన్నాయి. మీరు స్టేషన్ మార్చుకోవాలి. స్టేషన్ మార్చుకోకుండా మరి ఫలితాలు రావాలి కుదరదు. ముక్కును వదిలేసి, కళ్ళను వదిలేసి చెవులకి ఎప్పుడు ప్రాముఖ్యత ఇస్తాము. చెవులంటే శృతి. శృతి చెప్పిన, వేదాలు చెప్పినటువంటి, ప్రమాణభూతమైనటువంటి వాక్కులు చెప్పినటువంటిది ఎప్పుడైతే మీరు స్మృతిలోకి ఉంచుకుంటారో, ఉంచుకుంటే ఏమవుతుంది, పురాణాలు ఏర్పడతాయి. అనేక యుగాలుగా రకరకాలుగా సనాతనంగా ఈ విధమైనటువంటి సాధన చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు గారు. పురాణాలు, పురాణ అంటే ఓల్డ్ ఎన్షియంట్, ఇంకెంత అథారిటీ, హక్కు. ఇలా చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. బాగుపడని వాళ్ళని మీరు ఎవరిని చూపించలేరు. ఎవరిని చూపించగలరు? ఇది చేస్తే మానేసిన వాళ్ళు పాడైపోయి ఉండొచ్చు. దానికి ఎవడేం చేస్తాడు? పరీక్ష చదవకుండా మధ్యలో చదువు మానేస్తే డిగ్రీ రాలేదంటే ఎవడేం చేస్తాడు? జన్మ కర్మచ మేధుయ్యం యోయం ఏ వేత్తి తత్వత చెక్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి శోర్జున. ఇది గందరగోళం శ్లోకం. పునర్జన్మ మరి ఉండదు. మరి ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అనేక జన్మలు నువ్వు నేను కలిసి వెళ్ళాం, కలిసి జీవించాం. పునర్జన్మ ఉండదు అంటే ఈ విధమైనటువంటి పునర్జన్మ ఉండదు. ఎలాంటిది? మళ్ళా ముక్కు చెవుల మీద ఆధారపడం మనం. ఒకసారి ఈ విధానాన్ని నేర్చుకున్నటువంటి వాడు, ఒకసారి ఈ జీవిత విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి సాధకుడు మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అది వాడికి ఇంకొక జన్మ అవ్వదు. ఎందుకు ఇంకొక జన్మ అవ్వదు? కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది కనుక. ఇప్పుడు మనం నిద్రపోయాం, రేపు పొద్దున్న లేస్తున్నాం, దాన్ని పునర్జన్మ అంటావా? అనం కదా. ఇంకేతనం, ఇక్కడ ఇవాళ జరిగింది రేపు గుర్తుంటుంది మనకి. ఈ శరీరంలో జరిగిన ఇంకో శరీరంలో గుర్తున్నాయనుకోండి, అప్పుడు దాన్ని పునర్జన్మ అనగా. ఆ యాంగిల్లో పునర్జన్మ ఉండదని కానీ మళ్ళా శరీరం రాదని కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఇంకేంటి, శ్రీకృష్ణుడు చెప్తాడు అనేక సార్లు, మళ్ళా ప్రామిస్ కూడా ఉంది, ఎప్పుడెప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తుందో అప్పుడప్పుడు నేను పుడతానని. మరి దేహం వస్తుందిగా, దేహం లేకుండా పుడతాడా? చేత ఆ పదాల వెనకాతలు ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోతున్నాం, మళ్ళా రెండో రోజు నిద్రలేస్తున్నాం, చచ్చిపోయాం అనుకోవటం లేదు. పడుకున్నాం లేచాం, పడుకున్నాం లేచాం. ఇందుకు గాభరా పట్టం లేదు మనం, ఇందుకు భయపట్టం లేదు. గ్యారంటీగా రెండో రోజు మెలకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోజు జరిగినవన్నీ కూడా మనకి గుర్తు ఉండటమే కాకుండా ఏ పనిని ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మొదలు పెడతాం. ఆధ్యాత్మిక జగత్తులో ఆ పని చేయలేకపోతున్నాం మనం. కిందటి జన్మల్లో మనం ఎంతవరకు సాధన చేశాం, ఆ సాధన తర్వాత నుంచి మనం మొదలెట్టగలగాలి. ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి అప్పుడు. మరి దానికి మార్గం ఉందా? ఇది మార్గం, భగవద్గీతలో చెప్తాడు మార్గం. కానీ ఎక్కడ వస్తుంది గొడవ? మనం అసలు ఆధ్యాత్మిక సాధనను ఒక విద్యగా అభ్యసించటం లే. మనం ఒక విద్యగా పేరు మాత్రం ఆత్మవిద్య అని చెప్తున్నాం మనం, దాన్ని ఒక ఎడ్యుకేషన్ అంటున్నాం. కానీ ఏంటి మనం ఆధ్యాత్మికత అంటే? బొట్టు పెట్టేసుకున్నాం, గుడికి వెళ్ళాం, వచ్చేసాం. భక్తులు పేరు గాయత్రి జపం చేయమన్నారు. పొద్దున్న ఒకరి, మధ్యాహ్నం ఒకరి, సాయంత్రం ఒకరి జపం చేసాం భక్తుల్ని. ఏం జరిగిందని అది చేయటం వల్ల ఏ లక్ష్యాన్ని మనం పొందుతున్నాం, ఏ ఉద్దేశం కోసం మనం చేస్తున్నాం? డాక్టర్ అవ్వాలి, 5 ఏళ్ల పాటు చదవాలి, 5 x 365 రోజులు. ఇందులో ప్రతిరోజు చదవడు. మళ్ళీ ఎండాకాలం చదవలు వస్తుంటాయి, స్ట్రైక్లు వస్తూ ఉంటాయి, ఈ లోపల ఏవో వస్తూ ఉంటాయి, నానా గందరగోళాలు వస్తుంటాయి. మళ్ళా వీడు స్కూల్ ఎగ్గొట్టేసే రోజులు ఉంటాయి, కాలేజీ వీడు కాలేజీకి వెళ్ళిన రోజు లెక్చరర్స్ కాని రోజులుంటాయి. కానీ ఇంత గందరగోళాలు ఉన్నా 5 ఏళ్లలో మొత్తము నేర్చుకోవాల్సినటువంటి విద్యవాడు నేర్చుకుంటాడు. ఇంకేత అవగాహన ఉంది, లక్ష్యం ఉంది, ఏం నేర్చుకోవాలో చాలా స్పష్టంగా తెలుసు. అన్ఫార్చునేట్లీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఆత్మవిద్య అంటే జన్మరాహిత్యం, ఇంకా మనం పుట్టాం అందులో భగవంతుల్లో లీనమై పోతాం. ఇంకా సిలబస్ ఏముంటుంది దానికి, లీనమైపోతామేగా. కానీ లీనమైపోవటం అంటే ఏంటన్నది మర్చిపోతున్నాం మనం. లీనం అయిపోవటం అంటే ఆ సర్వజ్ఞత్వం మీకు రావాలి, ఆ సర్వవ్యాపకత్వం మీకు రావాలి, ఆ సర్వ సమర్థత మనకు రావాలి. ఆత్మవిద్య అంటే అంటే ఆ భగవంతుడి యొక్క అన్ని లక్షణాలు మీలో ఉండాలి. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ యొక్క లక్షణాలు మీలో ఎలా ఉంటాయో, కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్రీ యొక్క లక్షణాలు మీలో ఎలా ఉంటాయో, మీరు చేస్తున్నటువంటి సాధనలు ఏ సాధనైనా చేసుకోండి, ఇంకా అక్కడ ఇంపార్టెంట్ ఏం లేదు. అది లక్ష్యం ఏంటి అంటే జన్మ కర్మచమే దివ్యం, దివ్యత్వం వైపు వెళ్ళాలి మనం. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఎలా వెళ్ళాలి, వీత రాగ భయ క్రోధ మన్మయా మాం ఉపాశ్రితా బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగత. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. కంగారు పడి చాలా సార్లు ఈ టెక్నికల్ కోర్సెస్ కి వెళ్లేది, ఇప్పుడు చాలా మంది భయపడతారు ఆ సిలబస్ చూసి, ఏమీ అర్థం అవటం లేదు మాస్టర్, ఒక్క ముఖ అక్షరం అర్థం అవటం లేదు. మొదట్లో అలాగే ఉంటుంది, అప్పుడు ఏం చెప్తాడు ఆ లెక్చరర్ కానీ అందరికీ అలాగే ఉంటుంది. నేను చదివినప్పుడు కూడా అలాగే జాబితా పడ్డాను. కొన్నాళ్ళు నువ్వు ఓపిక పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తే నిన్న నిన్నగా అర్థం అవటం మొదలెడుతుంది. పూతా మద్భావం ఆగత, నా భావాన్ని ఈ విధమైనటువంటి భావాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళందరూ పవిత్రులైపోయి బహవో జ్ఞాన తపస, ఈ జ్ఞాన తపస్సు వల్ల బహవో చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదు, నీకే కారణజన్ముడు కనుక అయ్యావు అని ఉంటాడు అర్జునుడు మనసులో వచ్చింటుంది. ఆ థాట్ జగద్గురువుకి అర్థమవుతుంది కదా, చెప్తా ఉంటావులే ఇలాగే కబుర్లు, నీ చొమ్మేంపోయింది, నీ చిన్నప్పటి నుంచి నీకు మాయాశక్తులు అవి అంతా ఉన్నాయి, నాకేముంది ఏమీ లేదు, ఒక పాశుపతాస్త్రం కావాలంటే నానాగందరగోళం పడ్డాను నేను, గాభరా పడకు. బహవో జ్ఞాన తపస, చాలా మంది, టూ మెనీ పీపుల్, లెక్కలేనంత మంది వ్యక్తులు యాక్చువల్ గా మనం లెక్క పెట్టిన ఏంటంటే మనకి హిస్టరీలో కానీ పురాణాలలో కానీ చెప్పబడినటువంటి సిద్ధ పురుషుల కంటే ఎక్కువ మంది మనకు తెలియని సిద్ధ పురుషులు ఉంటారు. హిమాలయాల్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కదా, ఒకళ్ళు ఇద్దరు గురువులు కనిపిస్తూ ఉంటారు, రెండు మూడు ఆశ్రమాలు కనిపిస్తూ ఉంటాయి, మరి మిగతా వాళ్ళు. ఈ జ్ఞాన తపస్సు వల్ల చాలా మంది ఆ స్థితికి వెళ్లారు. కానీ మూడు పోగొట్టుకోవాలి మీరు, వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము. అసలు యాక్చువల్ గా ఇదంతా కూడా రాగం వల్ల వచ్చాడు. రాగము అంటే కోరిక, ఒక వస్తువు నేను కొన్నాను, అక్కడ టేబుల్ మీద పెట్టాను, ఇవాళే కొన్నాను కొత్తగా, అప్పుడే ఉంటుంది ఆ మూజ్ అంతా. మళ్ళీ 4-5 రోజుల తర్వాత కొత్తగా స్కూటర్ కొంటారు, ఎంత బాగా పిలుస్తారో అసలు, ఇంకా వాడి జీవితం అంతా ఆ స్కూటర్ మీద ఉన్నట్టే ఉంటుంది. 2 ఏళ్ళగా చూడాలి ఆ స్కూటర్ యొక్క పరిస్థితి పాపం. రాగ దాని మీద ఆ మోజు ఉన్నంత వరకు, దాని మీద ఆ భావన ఉన్నంత వరకు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుందాం. రాగము అంటే అర్థం లేదా అఫెక్షన్, ప్రేమ. అది ఎప్పుడైతే ఉంటుందో అది మన దగ్గర నుంచి పోతుందేమో అని భయం వేస్తుంది. పక్క ఇంట్లో ఏదో అవుతే మనకు భయం అయితే, కానీ మన ఇంట్లో జరుగుతుందేమో అని భయం. దానికి ఎవరైనా అడ్డొచ్చాడు అనుకోండి, క్రోధము. ఇంకొక రాగము భయము క్రోధము ఈ మూడు వదిలేయాలి. కానీ భారతీయ జీవిత విధానంలో జరిగినటువంటి పెద్ద తప్పు ఏంటంటే, ఎప్పుడైతే రాగం వదిలేశామో, ఎప్పుడైతే ప్రేమను వదిలేశామో, ఎప్పుడైతే ఈ మోహాన్ని వదిలేశామో, బాధ్యతను కూడా వదిలేశాం. బాధ్యతని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి. బెనారస్ లో వెళ్తున్నప్పుడు మా పక్క ఇంట్లో ఒక కుటుంబం ఉండేది, చాలా పెద్ద కృష్ణభక్తుడు. ఇంత పెద్ద కృష్ణభక్తుడు అంటే ఉయ్యాలలో అవంతా చూపించి ఆ బాలకృష్ణుడు భక్తుడు చూపుతూ ఉంటాడు. చాలా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అతను చాలా చాలా మంచి భక్తుడుగా ప్రసిద్ధి చెప్పాడు. ఆయన ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన పూజ చేసుకుంటున్నాడు, బాలకృష్ణ ఉయ్యాలతో ఊపుతూ ఉంటాడు. ఈ లోపల మనవడు వచ్చాడు పాపంతో, పూజ డిస్టర్బ్ చేశాడు మనవడు. ఇంటి కొయ్య బొమ్మ నూపుతున్నాడు ఉయ్యాల్లో వేసి, వాళ్ళ మనవాడిని ఊపలేకపోతున్నాడు. అవగాహన లోపం, భక్తి ప్రతి వాటిలో కూడా భగవంతుని చూడండి, అవగాహన చేసుకోండి అని చెప్పింది. అందుకు మీరు బాలకృష్ణుని పూజ చేయమని ఎందుకు అంటే, ప్రతి వ్యక్తుల్లోనూ ఆ బాలకృష్ణుని చూడగలగాలి కనుక. కానీ అక్కడికి వెళ్ళి కర్రతో చూసినట్టంటే ఆ బాలకృష్ణుడు చాలా ప్రముఖ పాత్ర వినిపించాడు.
బొమ్మ మీద రాగము, రామకృష్ణ పరమహంసలో జీవిత చరిత్రలో ఓ అద్భుతమైనటువంటి సంఘటన వస్తుంది. రామలాల అని చదివి ఉంటారు చాలా మంది. కానీ ఆ సంఘటన వెనకాతలు ఉన్నటువంటి ప్రాముఖ్యత రామకృష్ణ పరమహంస ఏం చేశాడో అన్నది అర్థం కాదు. ఆ గురుత్వం రామకృష్ణ పరమహంసది. ఒకడు వచ్చాడు, కొయ్యతో చేసినటువంటి బొమ్మ ఉండేది ఒక అడుగెత్తు ఎంతో. ఇంకా అతనికి బాలక రాముడికి చేసేటటువంటి పనులన్నీ చేసేవాడు. అది ఎంతగా దాన్ని సిద్ధింపజేసుకున్నాడంటే ఇంకా అతను రాముడు కనిపించేవాడు అక్కడ. అంతేత ఆయన భోజనం పెడుతూ ఉంటే అక్కడ కరబొమ్మ ఉండేది కాదు, యాక్చువల్ గా నిజంగా తినేది. మనుషులు కూడా చూసేవారంటే ఆ రాముడిని చూడలేకపోయినా ఈయన అలా నోట్లో పెడుతూ ఉంటే ఆహారం మాయమవుతాం గమనించేవాళ్ళు. ఆయన దురదృష్టం అంత పెద్ద భక్తుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆ కొయ్య విగ్రహాన్ని. ఇంకేన ప్రసాదం టైంకి చూస్తే అక్కడ రాముడు కనిపించేవాడు కాదు. ఎక్కడున్నాడు రాముడు అంటే రామకృష్ణ పరమహంసలో ఉండేవాడు. ఇంకేన కోపం, ఇన్నాళ్ళ బట్టి నేను సాధన చేసి ఇన్నాళ్ళ బట్టి నీకు తిండి పెడతా ఉంటే నన్ను వదిలేసి వీడి దగ్గరికి వెళ్ళిపోతావా? రామకృష్ణ పరమహంస కూడా చెప్పేవట రాముడికి, ఆ బాలరాముడికి, వద్దు బాబు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఎందుకు నా దగ్గరికి వస్తావని. ఇందాక నేను చెప్పానే, చివరికి ఒక సంవత్సరం పాటు ఎక్కడా 3 రోజుల కంటే ఎక్కువగా ఉండనటువంటి ఆ రామభక్తుడు వాడు వదిలినాడుగా రామకృష్ణ పరమహంసని. అసలు సాధనలో అంత ఉచ్చస్థితి తీసుకున్న వాళ్ళకే గందరగోళం అవుతూ ఉంటే మన సాధన ఎంతో ఊహించుకోండి. మనం పెద్ద భక్తులం అనుకుంటాం. సాధన తీవ్రత, తీవ్రత లేని లాభం లే. నేను అక్బర్ బీర్బల్ కథ చెప్తూ ఉంటాను చాలా సార్లు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ కథ చాలా ఇంపార్టెంట్. ఆ కథ మన మనసులో ఉంటే ఆ తప్పు ఎప్పుడు చేయం. చాలాసార్లు రిపీట్ చేస్తాను నేను, ఎన్నిసార్లు రిపీట్ చేసినా వింటే ఆ కథ యొక్క అంతరార్థాన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే, యమునా నదిలో శీతాకాలంలో మెడలోతు వరకు నుంచుని ఒక రాత్రల్లో ఉన్నవాడికి 10,000 దీనార్లు ఇస్తానన్నట్ట అక్బర్. ఒకడున్నాడు. సరే 2 రోజు పొద్దున వాడు వచ్చి, నేను రాత్రల్లో ఉన్నాను, నేను మెడలోతు నీళ్లలో, నాకు 10,000 ఇవ్వండి అన్నాడు. రాజు ఇష్టం, ఎందుకో మూడు బాగలేదు ఆ రోజు అక్బర్ది, ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వట? ఎక్కడో 2 మైళ్ళ దూరంలో అక్బర్ యొక్క శయనాగారం ఉంది, అది చూస్తూ నుంచున్నానన్నాడు. 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నా పడగదులు వెలుగుతున్నటువంటి దివిటీని చూస్తూ నుంచున్నావు గనక అక్కడి నుంచి నీకు వేడొచ్చింది, చచ్చిరా నీకు డబ్బివను అన్నాడు. సరే బీర్బల్ గారి దగ్గరికే వెళ్తారు కష్టాలు వస్తే. బీర్బల్ దగ్గరికి వెళ్తే బీర్బల్ సరళి చదువుతానన్నట్ట. బీర్బల్కి ఒక అలవాటు ఉంది, తన వంట తానే వండుకు తినేవాడు. అంచేత యుద్ధ వేటకి వెళితే అక్బర్తో పాటు తను వెళ్ళాడు. అక్బరు వేటాడి అలసిపోయాక భోజనాలు ఇవి చేసి పడుకుని బీర్బల్ని పిలిపించుతాడు. సాధారణంగా బీర్బల్ అక్బరు కాలక్షేపం చేసేవారు. ఆ రోజు ఎప్పటికీ బీర్బల్ రాడు. ఎందుకు రావేసి చూడంటే ఇంకా వంట అవ్వలేదండి బీర్బల్ది. అతను వండుకునేటువంటి పులగానికి ఇంకా వంట అవ్వకపోవటం ఏంటి, నేను ఇంత పంచపక్ష ప్రాణాలతో పెట్టి తినేశాను కదా అన్నట్ట. సరే వెళ్ళి చూశాడు. చూస్తే ఏం చేశాడు, పైన చెట్టు కొమ్మకి, చిటారు కొమ్మకి కట్టేట గిన్నె, అందులో పెసరపప్పు అన్నం అంతా పెట్టిపోసి కిందన అగ్గి పులగిస్తున్నాడు, చూపిస్తున్నాడు. దానికి ఎన్ని అగ్గి పుల్లలు గీస్తే అది అంటుకుంటుంది, ఎన్ని రోజులు మీరు ఓం పూర్వస్వ అంటే ఒకసారి అని మళ్ళా ఈ వీతరాగ భయక్రోధాలు పెట్టుకుంటే ఆ సాధన పరిపక్వ స్థితికి వస్తుంది? రాదు పరిపక్వ స్థితికి. మీకు మాత్రం అదొక సంతృప్తి, నేను ఇంత పూజలు చేశాను భగవంతుడు నా మాట వినలేదు. నిరంతర సాధన. అగ్గిపుల్లలు గీసి వెలిగిస్తే లాభం లేదు. ఏం చేయాలి? ఆ అగ్గిపుల్లలు మహామంటగా మారాలి. ఆ మహామంట, ఆ మహాసాధనలో, ఆ తీవ్రతలో మనకి ఫలితాలు వస్తాయి. వీత రాగ భయక్రోధ. అంచేత ఆ సాధన యొక్క తీవ్రత ఎప్పుడు వస్తుంది? ముందు రాగం పోవాలి భౌతిక జగత్తు మీద. రాగం పోయిన దానికి గుర్తేంటి? మీకు భయము ఉండదు, క్రోధము ఉండదు. భయము క్రోధము ఎప్పుడు వస్తుంది? రిజల్ట్స్ వస్తున్నాయి. టెన్షన్ ఎప్పుడు వస్తుంది? టెన్షన్ 2 రకాలైనటువంటి వ్యక్తులకు వస్తుంది. అంతే లాభం ఏముంది? ఒకడు యోగికి రాదు టెన్షన్, ఇంకోడు అసలు చదవని వాడికి టెన్షన్ రాదు. వాడికి ఎలాగో తెలుసుగా రిజల్ట్ ఏమవుతుందో అని. మధ్యలో ఉన్న వాడికి వస్తుంది, ఏమో బుటాబుటీగా రాశాడు, 2 మార్కులు ఎక్కువ వేశాడా, పాస్ అయిపోతా, వేయకపోతే ఫెయిల్ అయిపోతా. అసలు చదవని వాడికి తెలుసుగా ఖాళీగా ఇచ్చొచ్చాను, వీడికి బాధ లేదు. అంచేత సాధన చెయ్యని వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉన్నట్టు కనిపిస్తారు మనకి. అందుకు చెప్తున్నా ఈ ఉదాహరణ. చాలా మంది అంటారు, మాస్టారు వాళ్ళు ఎంతో సుఖంగా ఉన్నారు, మేము సాధన చేస్తున్నాం, మేము ఎక్కువ బాధపడిపోతున్నాం. రాగం ఉంటే బాధపడక ఏం చేస్తారు? మీ దృష్టి ఎక్కడుంది? నాకేం లాభం అవుతుంది భౌతిక జగత్తులో? భౌతిక జగత్తులో లాభాలు ఉండవు సాధనలో. ఆ అవగాహన పోగొట్టుకోవాలి. ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేటటువంటి లాభాలు భౌతిక జగత్తులోని లాభాలతో బేరీజు వేసుకోకండి. భౌతిక జగత్తులో మీకు లాభాలు వచ్చాయి అంటే మీకు ఆ అర్హత ఉంది కనుక వచ్చాయి అంతే. అర్హత లేకపోతే రావు. మరి సాధన చేస్తే కష్టాలు పోతాయన్నారు, పోతాయి. ఏ విధంగా పోతాయో చెప్పాను కదా. దాని మీద నీకు యావ పోతే, అసలు దానికి కోరికే లేకపోతే ఇంకంతా సుఖమే కదా. ఏదున్నా సుఖమే అసలు. ఆ మానసిక స్థితి. రెండోది ఏం చెప్పాను, సాధన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి లైట్ ఉందో ఎదుర్కొండే అడ్డంకులన్నీ అలాగే ఉంటాయి. చీకట్లో అడ్డంకులు కనిపించవు, అడ్డంకుల్ని తొక్కుకుంటూ తొక్కుకుంటూ పడుతో లేస్తూ ఉంటాం. ఓ టార్చ్ లైట్ ఏదో చేతిలో పెట్టుకుందాం, అడ్డంకులు కనిపిస్తూ ఉంటే పడవు. అడ్డంకులు అక్కడే ఉన్నాయి, కష్టాలు అక్కడే ఉన్నాయి, కానీ ఏం చేయగలుగుతాం మనం? ఆ కష్టాలను తప్పించుకుని వెళ్ళగలుగుతాం. వీత రాగ భయ క్రోధ. రాగము లేకపోతే ఇది జరుగుతుందా జరగదా అనేటటువంటి భయము ఉండదు. తర్వాత ఏంటి, క్రోధము రాదు. వీడెవడైనా అడ్డు తగులుతాడేమో, కోపం. ఈ రెండూ లేనటువంటి వ్యక్తి మన్మయా మాం ఉపాశ్రిత, నన్నే ఉపాసన చేసేవాడు నన్నే పొందుతాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అర్జున, ఎవరు నన్ను ఏ విధముగా సేవింతురో వారిని ఆ విధముగానే నేను అనుగ్రహించును. మనుజులు సర్వ విధముల నా మార్గంలోనే అనుసరించుతున్నారు. భగవంతుడి మీద నమ్మకం లేదు, సాధనల మీద నమ్మకం లేదు, ఏమీ చేయటం లేదు వాడు ఆధ్యాత్మిక దృష్టి కోణముతో. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు జగద్గురువు, అయినా కూడా వాడు నా మార్గంలోనే నడుస్తున్నాడు. ఇంచేంటి, జీవించి ఉన్నాడు. వాడు జీవించి ఉండటానికి కారణం ఎవరు? లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమే. ఆ చైతన్యం లేకపోతే వాడు జీవించి ఉండలేడు. అంచేత వాడు సాధన చేస్తున్నాడా లేదా, పూజలు చేస్తున్నాడా లేదా, భగవంతుడి మీద నమ్మకం ఉందా లేదా, వాడు ఏ మతాన్ని, ఇవంతా కల్లే అసలు వాడు జీవించి ఉన్నాడు అంటేనే అర్థం ఏంటి, వాడు నా మార్గాన్నే అనుసరిస్తున్నాడు. ఏ నా మార్గాన్నే? శ్రీకృష్ణుడి మార్గాన్ని కాదు, లైఫ్. జీవితం ఉంది వాళ్ళులో, లైఫ్ ప్రిన్సిపల్ ఉంది. లైఫ్ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు? వాడు తెచ్చుకున్నాడా లైఫ్ ప్రిన్సిపల్? ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి యొక్క అధిపతి ఎవడు? ప్రెసిడెంట్, మయ్యాధ్యక్షేణ ప్రకృతి. నా యొక్క అధ్యక్షత వలన ప్రకృతి సూయతే సచరాచరం. నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను, నా సీల్ లేకుండా ప్రకృతి ఏమీ చేయదు. అంచేత భగవద్భక్తి లేని, ఆధ్యాత్మిక సాధన లేని, కేవలము నాసిక ద్వారా వాసనామయ జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తుల జీవితాలు కూడా ఎవరి వల్ల వచ్చాయి? నా వల్లనే వచ్చాయి. నా వల్ల అంటే కృష్ణుడి వల్ల కాదు, కృష్ణ శరీరం వల్ల రాలే. ఏ శక్తి అయితే కృష్ణుడిలో ఉన్నదో ఆ శక్తి కూడా మనలో కూడా ఉంది. తేడా ఏంటి, నాకు అవంతా తెలుసు, నీకు అవి తెలియవు అంటాడు. అవంతా నాకు తెలుసు, అన్ని జన్మల గురించి నాకు, నీకు ఆ మిగతా జన్మల గురించి తెలియవు. ఆ తేడా. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు నన్ను ఏ విధంగా అవుతే పూజిస్తారో వారికి ఆ విధమైనటువంటి ఫలితాలను నేనే ఇస్తాను. ఇక్కడ కొంచెం అవగాహన చేసుకోండి. ఇది ఇందుకు చెప్తున్నాడు, ఇది చెప్పాల్సిన అవసరం జ్ఞానయోగంలో ఏం వచ్చింది. మనం ఎప్పుడు కూడా భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలలో చాలా మంది ఏం చెప్తారంటే అసంబద్ధంగా ఉంటాయండి. అక్కడ ఏం చెప్తున్నాడు, బహవో జ్ఞాన తపస పూత మద్భావం ఆగత. ఈ జ్ఞానయోగాన్ని ఆశ్రయించి ఇందాక చదువుకున్న శ్లోకంలో వీతరాగ భయ క్రోధ, భయము క్రోధము రాగము వీటన్నిటిని వదిలేసినటువంటి వాడు నన్ను పొందుతున్నాడు, బానే ఉంది కదా. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఇవేమీ చెయ్యకుండా అత్యంత 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 స్థూల జగత్తులో భౌతికమైనటువంటి జీవితము, ఆధ్యాత్మికత యొక్క టచ్ వాసన లేనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వాడు కూడా నా దారినే నడుస్తున్నాడు అని మనకెందుకు చెప్పడం, సాధకుడికి ఎందుకు చెప్పడం? జ్ఞానము రెండు రకాలుగా పొందవచ్చు. ఒకటి మన అనుభవంతో పొందవచ్చు డైరెక్ట్, కానీ మన అనుభవంతో పొందేటటువంటి జ్ఞానం ప్రతిదీ నేను అనుభవించి పొందాలి అంటే కుదరదు. రెండోది ఏంటి, ఇంకోళ్ళ అనుభవాల నుంచి మనం జ్ఞానం పొందడం. సైన్స్ డెవలప్మెంట్ అంతా ఎందుకు డెవలప్ అవుతుంది? సైన్స్ ప్రతి సైంటిస్ట్ చేసినటువంటి ప్రయోగాలన్నీ కూడా నేను చేసి మళ్లీ అవంతా రిపీట్ చేస్తాను అంటే సైన్స్ డెవలప్ కాదు. ఇతరులు చేసినటువంటి ప్రయోగాలలో జరిగినటువంటి తప్పులను గమనించుకోగలిగితే, ఆ తప్పులు మనం చేయకుండా జీవించగలిగితే, దానికి చెప్పాడు వీత రాగ భయక్రోధ ఎలా జీవించాలి. మిగతా వాళ్ళని చూడు, ఆధ్యాత్మిక జగత్తులో జీవించకుండా ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రతి పని ఈ మూడింట్లో ఏదో ఒకటే ఉంటుంది. రాగంతో అయినా చేస్తారు, భయంతో అయినా చేస్తారు, క్రోధంతో అయినా చేస్తారు. ఇది నువ్వు చేయకు, దానికోసం చెప్పాడు ఆ శ్లోకాన్ని. కానీ మరి వాళ్ళకి అది తెలుస్తుందా లేదా? లోపల ఉన్నటువంటి నేను ఈ అనుభవాల యొక్క సారాంశాన్ని వాసనామయ దేహంలో అందిస్తూ ఉంటాను అని చెప్తున్నాడు వాళ్ళకి. కానీ వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం ఏం చూసుకోవాలి? సాధన చేయకుండా, ఈ మార్గంలో లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళ జీవిత విధానము మనము పాటించకూడదు. వీత రాగ భయక్రోధ ఎలా ఉండాలో ఈ శ్లోకం చెప్తుంది. కాంఛంత కర్మణాం సిద్ధిం యజంతేహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ చాలా మంది అనేక డౌట్స్ అడుగుతూ ఉంటారు నన్ను. నాకు ఒకప్పుడు ఆ డౌట్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు చదివినటువంటి ఈ శ్లోకం ఆ డౌట్స్ పూర్తిగా తీర్చేస్తుంది. ఆలోచనలకి శక్తి ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మనం ఏ విధమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తామో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి చెప్పుకుంటాం మనం. మరి మాకు వచ్చేటటువంటి ఆలోచనలు ఎక్కువగా నెగటివ్, మంచి ఆలోచనలు రావు. మరి మా పరిస్థితి ఏంటి? సాధకుడికి వచ్చేటటువంటి డౌట్, ఆలోచనలకి శక్తి ఉందంటారు. యాజ్ యు థింక్, నువ్వు ఎలా ఆలోచిస్తావో సో యు బికమ్, నువ్వు ఆ విధంగానే తయారవుతావు అంటావు. మరి మా ఆలోచనలన్నీ సవ్యంగా ఉండవు. ముఖ్యంగా జపం చేసుకుంటున్నప్పుడు, సాధన చేసుకుంటున్నప్పుడు ఎదురుకు రానటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు అంత ఘోరంగా నేను ఆలోచించగలనా అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు జపం చేసుకోకుండా ఉంటే, ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిది కదా, కనీసం ఇప్పించే ఆలోచనలు వచ్చేవి కాదు మాకు. దానికి జవాబు నేను చాలాసార్లు చెప్పాను. నేను మానవ శరీరం కోరుకునేది దేవతలు కూడా ఎందుకు అంటే, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కార్యరూపం దారుస్తే గాని ఫలితాలు రావు. ఫలానా వాడిని చంపేయాలి అని అనుకున్నంత మాత్రం నీకు ఉరిశిక్షపడదు. నువ్వు చంపేస్తే ఉరిశిక్ష పడుతుంది. కోపం రావచ్చు, ఫలానా వాడిని చంపేయాలి అనుకున్నంత మాత్రం ఏం జరగదు ఆలోచన వల్ల. ప్లస్ ఆలోచనల యొక్క తీవ్రత ఎంతగా ఉన్నా ఆలోచనలు నీటి మీద గీత లాంటివి. గీతలు గీస్తూ ఉండు నువ్వు, తప్పేం లేదు. కానీ నీటి యొక్క సహజ స్వభావం వల్ల ఏమవుతుంది? ఆ గీతలు స్థిరంగా ఉండవు. ఇంకేత ఏం కంగారు లేదు నీటి మీదే. మనస్సు నీటి కంటే చాలా సూక్ష్మమైనది. నీటి మీద గీతలే స్థిరంగా ఉండవు. మనస్సు ఏ స్థితిలో ఉంటుంది? పృథ్వీతత్వం నుంచి జలతత్వం, జలతత్వం తర్వాత అగ్నితత్వం, అగ్నితత్వం తర్వాత ఇంకా సూక్ష్మమైనటువంటిది వాయుతత్వం, వాయుతత్వం కంటే ఇంకా సూక్ష్మమైనది ఆకాశం, ఆకాశతత్వం కంటే సూక్ష్మమైనది మనస్సు. ఇంకా దాని మీద గీతలు ఏం స్థిరత్వం ఉంటాయి? నువ్వు ఎంత గీసినా ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇవి గీసుకుంటూ ఉండండి, చెరిపిస్తూ ఉండొచ్చు. ఇంకోటి, మన ఆలోచనల యొక్క తీవ్రత మామూలు. ఓ రాజర్షి యొక్క ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయి? మన మనశ్శక్తి కంటే ఓ విశ్వామిత్రుడి యొక్క ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటాయి కదా. విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం భంగం అవుతోంది, రాక్షసులు ఆ యజ్ఞాన్ని జరగనివ్వకుండా చూస్తున్నారు. మరి నేచురల్ గా విశ్వామిత్రుడు కోపం ఎక్కువే కదా అని చేత మనం ఏం గాభరా పడకలేదు. చాలా శాంత స్వరూపుడు, గ్యారంటీగా కోపం వచ్చి ఉంటుంది. కోపం వచ్చి ఉంటే ఏమనుకుని ఉంటాడు? రాక్షసుని చంపేయాలని అనుకుని ఉంటాడు కదా. కానీ ఏం చావలే రాక్షసులు. చావాలంటే ఏం చేయాలి? ఫిజికల్ గా, భౌతికంగా నువ్వు కర్మ చేయాలి. భౌతికమైనటువంటి ఆచరణ లేనంత వరకు ఏ ఆలోచన అయినా నిన్ను ప్రమాదంలో తీసుకువెళ్ళదు. ఆ శ్లోకం ఈ అర్థం. కాంక్షత్తం కర్మణాం సిద్ధిం యజంతేహ దేవత. ఈ ఇహలోకంలో, ఈ భౌతిక జగత్తులో కర్మణాం సిద్ధిం, వాళ్ళు చేసినటువంటి పనుల యొక్క సిద్ధి పొందటానికి మనుషులు ఏం చేస్తారు? దేవతల్ని పూజలు చేస్తారు. క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి. ఈ మానవ లోకంలో సిద్ధి చాలా తొందరగా వస్తుంది. అంతవరకు ఉంటే చాలా బాగుంది, దాని తర్వాత ఒక మాట పడేశాడు. సిద్ధిర్భవతి కర్మజ, పనిచేస్తే ఇందుకు చాలా తొందరగా వస్తుంది. స్థూల సూక్ష్మ కారణ శరీరాలని చెప్పుకుంటాం కదా, డీటెయిల్స్ లోకి మనం వెళ్లకుండా. రాత్రి పడుకున్నావు, కళ చూస్తున్నావు, 500 సంవత్సరాలు నేను తపస్సు చేశానని, 500 సంవత్సరాలు నేను తపస్సు చేశాను అనేటటువంటి కళ ఎంతసేపట్లో చూస్తాను నేను? 2 సెకండ్లో, 3 సెకండ్లో, లేకపోతే 2 నిమిషాలు, 3 నిమిషాల్లో. భౌతిక జగత్తులో కాలము చాలా తొందరగా మారుతుంది. సూక్ష్మ జగత్తులోకి వెళ్తున్న కొద్దీ కాలము యొక్క అవధి పెరుగుతుంది. అందుకే కలియుగం 400,000 సంవత్సరాల చిల్లరుంటే ద్వాపర యుగం 8 లక్షలు చిల్లరని మీరు మల్టిప్లై చేసుకోండి, 432,000ని 2 రెట్లు. ద్వాపరయుగం నుంచి త్రేతాయుగానికి వెళ్తే 12 లక్షలు, కృతయుగానికి వెళ్తే 16 లక్షలు. అంచేత అలాగ కాలం యొక్క పరిమాణము భౌతిక జగత్తులోకి మీరు వచ్చేసరికల్లా చాలా తగ్గిపోతుంది. అంచేత దేవతలకు కూడా భౌతిక శరీరంలోకి వచ్చి సాధన చేయాలి అనిపిస్తుంది వాళ్ళకి. అంటే బ్రహ్మ కనుక అక్కడ కళ్ళు మూసి తపస్సు చేసుకుంటే 1,000,000,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే గానీ పనులు జరగవు. అదే బ్రహ్మ భౌతిక జగత్తులోకి వచ్చి కనుక తపస్సు చేస్తే 4 సంవత్సరాలు 8 నెలలు 9 రోజులు చాలు అని లారి మహాశయ డైరెక్ట్ గా చెప్తాడు. కర్మయోగంలో సిద్ధిర్ భవతి కర్మజ, క్రియాయోగము. మొత్తము ఆధ్యాత్మిక జగత్తులో మీరు పొందవలసినటువంటి అనుభూతులు దేని గురించోతే మనం మాట్లాడుకుంటున్నామో, ఏ పరిణామ క్రమం గురించోతే మనం మాట్లాడుకుంటున్నామో, దేని గురించోతే ఋషిత్వాలలో కూడా 5 స్థితులు మనం చెప్పుకుంటాం. ఋషి, ఋషి తర్వాత మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. వీళ్ళందరూ కూడా భౌతిక జగత్తులో వచ్చి సాధన చేస్తే తప్ప ఆ స్థితికి వెళ్ళలేరు. ఆ స్థితికి మీరు కేవలము ఇవాళ మీరు మొదలెట్టి క్రియాయోగం తీవ్రంగా సాధన మొదలెడితే సమానంగా 4 సంవత్సరాలు 8 నెలలు 9 రోజులు కాలంలో మీరు ఈ 5 స్థితులు దాటిస్తారంటాడు లారీ మహాశయ. క్రియాయోగం యొక్క గొప్పతనం. కానీ మరి మేము ఎన్నో ఏళ్లబట్టి చేస్తున్నాం, మాకేదే ఆ ఫలితాలు ఎందుకు రావటం లేదు? నేను చెప్పేది అదే జ్ఞానం. మనం ఎందుకు చదువుతున్నాం, దేని గురించి చదువుతున్నాం అనేటటువంటి లేకుండా సాధన చేస్తే ఫలితాలు మన కళ్ళ ముందే ఉంటాయి, మనకి తెలియదు. నేను చాలాసార్లు చెప్తే ఇక్కడ స్తంభాలు ఉన్నాయి, ఎన్ని స్తంభాలు ఉన్నాయి లెక్క పెట్టి చెప్పకుండా చెప్పండి చూద్దాం. ఇప్పుడైనా చెప్పలేరు చాలా మంది, ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతారు, నేను నాకే గుర్తులేదు కదా. మరి కళ్ళ ముందే ఉంది కదా, మరి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? అలాంటిది లక్ష్యరహితంగా మీరు చేసేటటువంటి సాధన ఏదైనా ఉందా మీకు ఫలితాన్ని నివదించండి. ఫలితం అక్కడే ఉన్నా, కళ్ళ ముందే ఉన్నా మీకు ఫలితాలు రావంత కాంక్షంత కర్మణాం సిద్ధి. మన కర్మ యొక్క సిద్ధి దేనికి, దేనికి పని మనం చేస్తున్నాం, దానికి ఏ దేవతాశక్తిని మనం ఉపాసన చేయాలి అనేటటువంటి సాధనాత్మకమైనటువంటి విన్యాసం మనకి తెలియకపోతే లారీ మహాశయ యొక్క పుస్తకం అంటే కొంతమందికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది క్రియాయోగంలో, అందుకోసం చెప్తున్నాను నేను. పురాణ పురుష శ్యామాచరణ లారీ అనేటటువంటి బుక్ కనుక మనం తీసి చదివితే అందులో ఎంతమంది దేవతాశక్తులు ఆయనకి అనుగ్రహాన్ని ప్రసాదించారో మనకి తెలుస్తూ ఉంటుంది. మనం స్టెప్ వైజ్ మనకు కూడా వస్తుందని, ఒకడికి వచ్చింది రెండో వాడికి రాకుండా ఏం పోదు. అలాగే సావిత్రిలో కూడా అరవిందోకి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ గ్యారంటీగా మనందరికీ వస్తాయి. దానికి గ్యారంటీ ఏంటంటే మదర్ చెప్పినటువంటి మాటలే, ఆ రోజు రాత్రి నేను ఏది అనుభూతి చెందాను, దేన్ని దర్శించాను, రెండో రోజు పొద్దున్న సావిత్రి అరవిందో రాసింది చదువుతూ ఉంటే ఆ దృష్టి అంతా నాకు వచ్చేది, అనుభూతితో రాసినటువంటి ఇవంతా కూడా ఒక కథల్లాగా పురాణాల్లాగా రాసినవి కాదు. ఈచ్ లైన్, ఈచ్ లెటర్, ఈ శ్యామాచరణ జీవితం కానీ, రామకృష్ణ పరమహంస జీవితం కానీ, వివేకానంద జీవితం కానీ, సత్యసాయిబాబా జీవితం కానీ, శుద్ధి సాయిబాబా జీవితం కానీ, మీరు ఆ దృష్టితో చదవండి. కాంక్షంత కర్మణాం సిద్ధిం, ఆ గురువులు ఏ కర్మ ఏ సిద్ధిని పొందటానికి చేశారో మీరు పట్టుకోవాలి. అది చెయ్యం మనం. సాయిరాం 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 అంటే పనులు అయిపోతాయి, అవుతాయి. తప్పని అంటలేదు, దాని వెనకాతలు ఉన్నటువంటి మంత్రశాస్త్ర విజ్ఞానం ఉంది, అది తప్పు అని అంటలేదు. కానీ విజ్ఞాన యోగంలో, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి జ్ఞాన యోగంలో మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ గురువుల యొక్క సిద్ధి పొందారు వాళ్ళందరూ కూడా. సిద్ధి సాయి ఒక స్థితికి వచ్చాడు, సత్సాయి బాబా ఒక స్థితిలో ఉన్నాడు, సివివి ఒక స్థితిలో ఉన్నాడు, బ్లాబెట్స్కి ఒక స్థితిలో ఉంది, రామకృష్ణ పరమహంస ఒక స్థితిలో ఉన్నాడు, అరవిందో ఒక స్థితిలో ఉన్నాడు. వీళ్ళందరూ ఒకే స్థితిలో ఉన్నారా, వేరు వేరు స్థితుల్లో ఉన్నారా, ముందు అది తెలియాలి మనకి. ఎలా తెలుస్తుంది? ఒకడు బిఎస్సీ చదివాడు, ఒకడు ఎంఎస్సీ చదివాడు, ఒకడు 10వ క్లాస్ చదివాడు, 8వ క్లాస్ చదివిన వాడికి ఈ మాట చెప్పాం మనం. వాడు ఆ పై క్లాస్ ఏమీ చదవలే, కానీ వాడు చెప్పగలడు కదా ఆవిడ ఎక్కువ చదివాడు. ఎంఎస్సీ కంటే బిఎస్సీ తక్కువ, బిఎస్సీ కంటే ఇంటర్మీడియట్ తక్కువ, ఇంటర్మీడియట్ కంటే 10th క్లాస్ తక్కువ. అంచేత డిగ్రీలు ఉన్నాయే, ఆ డిగ్రీల యొక్క ఫలితాలని కనుక మనం కొలవగలిగితే, మనకు ఆ అనుభూతులు రాకపోయినా, మనం ఆ చదువు చదవకపోయినా, వాళ్ల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని మనం అర్థం చేసుకోగలం. దాన్ని ఎవల్యూషనరీ ప్రిన్సిపల్ అంటాం, పరిణామక్రమం. కాంక్షంత కర్మణాం సిద్ధి, పనుల యొక్క సిద్ధి పొందటానికి మనం ఆ స్థితిలోనే. ఇప్పుడు మనం కర్మజాం సిద్ధిమేం లేదు మనకి, మనం దేనివల్ల వెళ్తున్నాం, ప్రకృతి ఎటు కొడితే అటుపోతున్నాం, అది అంతే. మన ఇష్టం వచ్చినట్టు మనం ఈ సిద్ధి పొందాలి, దీనికి ఇది చెయ్యాలి, దీనికి స్థిరంగా ఈ విధమైనటువంటి ఫలితాలు పొందాలి అనేది మనకి పెద్దగా లేదు. ఈ విధమైనటువంటి అవగాహన క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కానీ మీరు కనుక ఇతరుల సాధకుల యొక్క జీవితాల్ని గమనించి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఆ స్థితికి వెళ్లారో కనుక మీకు తెలిస్తే, వాళ్ళకంటే తొందరగా మీరు ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భగవద్గీతలో చెప్పేటటువంటిది, భాగవతంలో ఇంకా డైరెక్ట్ గా చెప్తాడు, ఒక ముహూర్త కాలంలో 24 నిమిషాల్లో మీరు ఆ ముక్తి అనేటటువంటి స్థితిని రుచి చూడగలరు. కేవలం 24 నిమిషాల్లో, అంతకంటే ఎక్కువ టైం అక్కర్లే ఖట్వాంగుడు అనేటటువంటి రాజుకి. కాంక్షంత కర్మణాం సిద్ధిం, ఆ సిద్ధి ఏంటో, మీరు ఏ అనుభూతి పొందాలనుకుంటున్నారో ఆ అనుభూతిని మాత్రం మీరు నిరంతరం మనసులో ఉంచుకోండి. మనం దేనికి ఇదంతా జరుగుతున్నాం, భగవద్గీత పుణ్యం కోసమా? పుణ్యం అంటే ముక్తి కోసమా? ముక్తి అంటే ఇది చాలా స్పష్టంగా ఉండటానికి తర్వాత శ్లోకంలో చెప్తాడు. చాతుర్వణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశః తస్య కర్తారమపిమాం విద్యకర్తారమవ్యయం. భగవద్గీత యొక్క ఈ శ్లోకంలో రకరకాలైనటువంటి వాళ్ళు వాళ్ళకు కావలసినటువంటి అర్థాన్ని లాక్కొస్తారు. కానీ భగవద్గీత మొదటినే చెప్పినటువంటి మాట కనుక, మొదటి శ్లోకంలోనే చెప్పినటువంటి మాట కనుక మనకి గుర్తు ఉంటే ఈ శ్లోకం అంత కన్ఫ్యూజింగ్ ఏం లేదు. చాతుర్వణ్యం మయా సృష్ట్వ, 4 రకాలైనటువంటి రంగులతో ఈ సృష్టిని సృష్టించాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చే రంగులు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం, ఏ యోగాన్ని మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను అన్నాడు. సూర్యుడిలో ఎన్ని రంగులున్నాయి? 7 రంగులున్నాయి. అందులో 4 రంగుల్ని మాత్రమే ఉపయోగించుకుని నా సృష్టిని నేను తయారు చేశాను అని చెప్తున్నాడు. ఇందులో గందరగోళం పట్టడానికి, గాభరా పట్టడానికి ఎక్కడొచ్చింది అంటే, మన ఆలోచనలు భగవద్గీత మీద ఆరోపించటం, మన వర్ణ వ్యవస్థను, మన ఆశ్రమ వ్యవస్థను, మన కుల వ్యవస్థను దీని మీద తీసుకొచ్చి పెట్టడం. ఈ సమాజం ఏర్పరచుకున్నటువంటి కుల వ్యవస్థ ప్రకృతి యొక్క నియమాలలో నేను రిపీటెడ్ గా మీకు చెప్తూ ఉంటాను. మీరు అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక జగత్తులో చెప్పినటువంటి పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు యూనివర్సల్ ట్రూత్స్ ని మాత్రమే పట్టుకోవాలి, ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి. మీరు తాగుడు తాగవచ్చినా తాగకూడదా, ధర్మము అధర్మము అనేది ఒక ఏమంటారు దాన్ని, ఒక లా పెట్టేస్తే వచ్చేది అయితే అది ధర్మం ఎలా అవుతుంది? యూనివర్సల్ గా ఉండాలి. యూనివర్సల్ గా ప్రకృతి సహజంగా ఈ మొత్తము ప్రపంచము సూర్యకిరణాల యొక్క సముద్భవమే. ఇమం వివస్వతే యోగం, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక సంవత్సర కాలంలో జరిగేటటువంటి ఈ సూర్యకిరణాల విన్యాసమే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కదే, మార్పు ఉండదు. అంచేత ఒక సంవత్సర కాలంలో పాటు జరిగేటటువంటి విద్యను కనుక మనం పూర్తిగా గ్రహించుకుంటే ఇంకంతే, ఇంకా ఈ సృష్టిలో మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అదే సావిత్రిలో కూడా చెప్తాడు, 1 ఇయర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ సత్యవాన్, ఒకే సంవత్సరం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంతే, ఆ ఇయర్ అంతే, ఇంకా ఆ సంవత్సరం అంతే. భౌతిక జగత్తులో మీరు ఏది నేర్చుకున్నా తలుచుకున్నా కూడా ఒక సంవత్సరం కంటే ఎక్కువ లేదు అక్కడ నేర్చుకోవటానికి. అంచేత చాతుర్వణ్యం మయా సృష్ట్వ, 4 రకాలైనటువంటి కిరణాలతో ఈ మొత్తము వర్ణ వ్యవస్థ ఏర్పడింది. వర్ణము అంటే కిరణము అని అర్థం. మొట్టమొదటిది ఎరుపు, విబ్గ్యార్ VIBGOYO, రెడ్. తర్వాతది ఎల్లో, తర్వాతది విబ్గ్యార్ ఆరెంజ్, రెండోది ఆరెంజ్, మూడోది ఎల్లో, నాలుగోది గ్రీన్.
ఇవి నాలుగు రంగులు అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. గుణ కర్మ విభాగశః, ఈ నాలుగు రంగుల్ని ఉపయోగించుకుని మీ గుణాలని మార్చుకోవచ్చు, మీ కర్మని కూడా మార్చుకోవచ్చు, కర్మని ప్రారంభ కర్మని కూడా మీరు మార్చుకోవచ్చు రంగుల ద్వారా. విశుద్ధానందాన్ని పాల్ బ్రంటన్ ఈ మధ్య కాలంలోనే 1930 ఆ ప్రాంతంలో కాశీలో జీవించి ఉండేవాడు విశుద్ధానంద సరస్వతి. సూర్యకిరణాల మీద ఆయనకున్నటువంటి ఆధిపత్యము ఇంకెవరికీ లేదు. ఆయన శిష్యుడు గోపీనాథ్ కవిరాజనే, చాలా పెద్ద తాంత్రికుడు. నిజంగా ఆయన తల ఇంతుండేది. నేను ఆయన చూసినప్పుడు ఆయనకి 95 ఏళ్ళు, శిఖరాల్లో ఉండేవాడు కాశీలో, ఇంత తల. ఆయన శరీరంలో కనిపించేది తల మాత్రమే, ఇంకా మిగతాది ఏం కనిపించేది కాదు. ఒకసారి మా తాతగారు నేను ఆయన చూడటానికి వెళ్తే అప్పుడు నాకు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అంతకంటే ఆ సీన్ మాత్రం గుర్తుంది. ఇంత పెద్ద హాల్, హాల్ నిండా పుస్తకాలే కాగితాలే, ఆయన తల ఒకటే కనిపించి భయపడిపోయాను నేను. అసలు తల ఇంత కనిపిస్తుంది, అది మనిషి తల అనుకోలే నేను. అందులో చిన్నతనం కదా, చిన్న పెద్ద ఇంట్లో కానీ భయపడటానికి. ఇందుకు ఇది చెప్తున్నాను, చాతుర్వణ్యమయ సృష్టివా గుణకర్మ విభాగశ, గుణాలను మార్చుకోవాలన్నా కర్మలను మార్చుకోవాలన్నా రంగులను ఉపయోగించుకోండి. ఈ నాలుగు రకాలైనటువంటి రంగులే భౌతిక జగత్తులో ఉన్నాయి, ఐదో రకమైనటువంటి రంగు భౌతిక జగత్తులో లేదు. తల పైకెత్తి చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? నీలం. ఇంకాస్త కిందకి చెట్లని వాటిని చూస్తే గ్రీన్. పండిపోయినటువంటి పళ్ళు ఎల్లో, మిగతాదంతా రెడ్. ఈ మధ్యన ఉన్నటువంటి కలర్ ఎల్లోకి రెడ్కి మధ్యన ఉన్నటువంటి రంగు ఆరెంజ్. ఇవి నాలుగు రంగులు. చాతుర్వణ్యం మయా సృష్టి గుణకర్మ విభాగశ. బ్లూ, బ్లూ తర్వాత ఇండిగో, ఇండిగో తర్వాత వచ్చేటటువంటి వైలెట్ కలర్స్ భూమి మీద ఉండవు. అందుకే కృష్ణుడు రంగు, భగవంతుడు రంగు మనం నీల రంగుతో చూపిస్తాం. భూమి మీద ఉండేటటువంటి రంగులు కావాలి. అంటే మనకు కనిపిస్తున్నాయి కదా రంగులు, వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అవి కలర్ థెరపీ, వాటి గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు. ఇప్పుడు మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మొత్తము సృష్టి కేవలము నాలుగు రంగుల సమ్మేళనమే. ఎరుపు, ఆరెంజ్ అంటే కాషాయ రంగు, పసుపు, ఆకుపచ్చ. ఈ నాలుగు రంగుల యొక్క సృష్టిలో గుణకర్మ విభాగశ, ఈ రంగుల యొక్క మార్పు వల్ల రకరకాలైనటువంటి ప్రారంభ కర్మలు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరా, ప్రతి మనిషి చుట్టూ తేజోవలయం ఉంటుంది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఈ సర్వజ్ఞత్వం అది వాళ్ళకి ఎలా వస్తుంది అంటే, ఈ రంగులు వాళ్ళకి కనిపిస్తాయి. ఆరా, ఈ రంగులు ఎప్పుడైతే కనిపిస్తాయో వాళ్ళ యొక్క గుణకర్మలు అర్థమైపోతూ ఉంటాయి సాధకులకి. ఆ రంగుల్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందో చెప్పడం చాలా తేలిక. గుణ కర్మ విభాగశ, తస్య కర్తారమపి మా విద్య కర్తారమవ్యయం అయినను. వంత నేను చెప్పాను, కానీ వంత దేని వల్ల నడుస్తున్నాయి? ఆ సూర్యుడి వల్ల నడుస్తున్నాయి. ఆ సూర్యుడే లేకపోతే ఈ నాలుగు రంగులు లేవు, ఈ సృష్టి లేదు. అంచేత మీకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి నేను ఈ వేరువేరు విభాగాలు, వేరువేరు గుణకర్మలు చెప్పాను. కానీ ఈ గుణకర్మలలో ఉన్నటువంటి తేడాలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల వచ్చాయి? మళ్ళా ఆ సూర్యుడి వల్లే వచ్చాయి. ఇవి అంతా కాకుండా ఈ సూర్యుడి యొక్క కిరణాలలో ఉండేటటువంటి ఏడు రంగులకి చాలా విచిత్రమైనటువంటి పేర్లు ఆధ్యాత్మిక విద్య పెడుతుంది. భగవద్గీతలో కూడా వాటి హింటి ఇస్తాడు పూర్తిగా ఇవ్వడు. కానీ వాటి గురించి మనం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క కిరణము 2400 సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటుంది. ఈ 2000 AD ఎందుకు అంత ప్రాముఖ్యత వహించబోతోంది అంటే, అందుకు వహించబోతోంది. ఒక కిరణము తన ఫలితాన్ని పూర్తిగా ఇచ్చేసి రెండో కిరణం వైపుకి వెళ్తోంది. న్యూ ఈరా, 2000 సంవత్సరాలు అయిపోయాయి కదా ఒక సైక్లిక్ ప్రాసెస్ లో. ఆ వచ్చేటటువంటి యుగము ఈ రెండు రంగుల మధ్య ఉన్నటువంటి సంధికాలం కనుక దీన్ని సంధికాలం అంటూ ఉంటాం. వీటన్నిటినీ కూడా మీ అంతటి మీరు రకరకాలైనటువంటి పుస్తకాలు చదువుకుని డెవలప్ చేసుకోవాల్సిందే. ఇది ఒక క్లాసులో భగవద్గీత గురించి చెప్తూ చెప్పుకునేటటువంటి విషయాలు కావు. కానీ ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోండి, యోగ విద్య మొత్తము సూర్యుడి మీద ఆధారపడి ఉంది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఏడు రంగులలో నీలము, ఇండిగో, వైలెట్ కలర్స్ భూమి మీద ఉపయోగపడవు. భూమి మీద ఉపయోగపడేటటువంటి రంగులు నాలుగే, ఎరుపు, కాషాయము,
పసుపు పచ్చ, ఆకుపచ్చ.